Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదొట్ట కార్యక్రమం నవంబర్ 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ అక్షరాల పూదోట కార్యక్రమంలోకి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పీసపాటి. ఈనాటి అక్షరాల పూదోట కార్యక్రమంలో మనం శ్రీమతి మన్యం శారద గారు రచించిన కథలను విందాము. కథలలోకి వెళ్లే ముందుగా మన్యం శారద కథలు అనే పేరుతో వెలువడిన ఈ కథా సంపుటిలోని కథలను ఉద్దేశించి ప్రముఖ రచయిత శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు వెలుబుచ్చిన అభినందన పూర్వక వాక్యాలు కొన్ని మీకోసం చదివి వినిపించి తర్వాత కథలు వినిపిస్తాను. మేటి కథా విశారద మన్యం శారద అనే శీర్షికతో శ్రీ గంగరాజు గారు ఇలా అంటున్నారు. 1000కి పైగా కథలు, 4 పదుల నవలలు, కొన్ని టీవీ సీరియల్స్కి స్క్రిప్టులు, వేల సంఖ్యలో కంప్యూటర్ చిత్రాలు సృష్టించిన ఈ విదుషీమణికి ముందు చూపుతో తల్లిదండ్రులు పెట్టిన పేరు శారద. అన్వర్థనామధేయి అనడానికి ఈ ఉదాహరణలు చాలవు. పూర్వజన్మ సంస్కారాల అవశేషాలు కొందరికి ఈ జన్మలో సంక్రమిస్తాయట. శారదగారు తన 11వ ఏట నుంచే రచనలు చేస్తున్నారు. అందుకే అనిపించింది ఈవిడ గత జన్మలో ఓ గొప్ప రచయిత్రి అయి ఉంటారని. బాల్యంలోనే ప్రారంభమైన రచనల పరంపర క్రమక్రమంగా రాశిలోనూ వాసిలోనూ వృద్ధి చెంది శారదగారిని ఒక సాహితీ శృంగంగా మలచింది. ఇవి గంగరాజు గారు వెలిబుచ్చిన అపురూపమైన వాక్యాలు. కొన్ని చదివి మీకు వినిపించాను, వచ్చేవారం మరికొన్ని వినిపిస్తాను. ఇప్పుడు కథల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం వినబోతున్న కథ పేరు మనసు మూగదే కాని. మరి ఈ మనసు కథలో ఎవరి మనసు మూగగా ఏం చెబుతోంది వినద్దామా? నా పాదాలు అతి నేర్పుగా నర్తిస్తున్నాయి. భూమిని తాకి తాకనట్లుగా అతి లాఘవంగా విన్యాసాలు చేస్తున్నట్లుగా కదులుతున్నాయి. నాట్యం చాలామంది చేస్తారు, కానీ చాలా కొద్దిమంది మాత్రమే ఆ కళలో లీనమై నాట్యం చేయడానికే వీళ్ళు పుట్టారా అని భ్రమింపచేస్తారు. కుమారి శోభని చూస్తే ఆమె నాట్య కళకే శోభని చేకూర్చడానికి, సరికొత్త వన్నెలు చేకూర్చడానికి పుట్టిందనిపిస్తోంది. కుమారి శోభ కూచిపూడి నాట్య కళకే శోభ, మన ఆంధ్రదేశానికే శోభ. ఇవి అనేక సభల్లో పెద్దలు నన్ను సన్మానిస్తూ నా గురించి చెప్పిన మాటలు. నువ్వు ముద్రలు పడితే ఎంత ముద్దనిపిస్తుందో, ఏదో తమాషాగా డ్యాన్స్ నేర్చుకుంటున్నావు అనుకున్నామే కానీ ఆ విద్యలో ఇంత బాగా రాణిస్తావని అనుకోలేదు సుమి. చాలా దగ్గరైన నా స్నేహితురాళ్ళు నా నాట్యం చూసి ఆనందంతో అన్న ప్రశంస వాక్యాలు. ఏదో డాన్స్ నేర్చుకుంటానంటే సరే అన్నాను, కానీ ఇదిలా పూర్తిగా మరో లోకం లేనట్లుగా 24 గంటలు అందులోనే లీనమైపోతుందని అనుకోలేదు. స్నేహితురాళ్లతో బంధువులతో అమ్మ ఏదో బాధపడుతున్నట్లుగా చెప్పినా అందులో గర్వమే కనిపించేది నాకు. మామూలుగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనమని ఎలా చెప్పనయ్యా, అది ఇప్పుడు అంతర్జాతీయ ప్రఖ్యాతి సంపాదించిన గొప్ప డాన్సర్, ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ అవార్డు కూడా రావచ్చని చెబుతున్నారు. అవును, అమ్మాయి తయారు చేసి స్వయంగా తన బ్యాచ్తో ప్రదర్శిస్తున్న రాధామాధవీయం చూసావా? మొన్న గవర్నర్ చూసి ఎంత మెచ్చుకుందనుకున్నావు. ఈసారి ప్రదర్శన ఉన్నప్పుడు కబురు చేస్తాను, తప్పకుండా రా. నాన్నగారు తనకు కావలసిన వాళ్ళతో నా గురించి వెల్లడించే అభిప్రాయాలు ఇవి. పై ప్రశంసల వెనక 15 ఏళ్ల నా నిర్విరామ కృషి పట్టుదల ఉన్నాయి. తపస్సు చేసినట్లు మిగతా ప్రపంచాన్ని మర్చిపోయి పూర్తి ఏకాగ్రతతో ఆ విద్యలో లీనమై ఒక ప్రత్యేక స్థానాన్ని అందుకున్నాను నేను. అందుకు నాకెప్పుడూ గర్వం లేదు. ఎంతోమంది నన్ను గుర్తించి పొగుడుతున్నారన్న ఆనందమూ లేదు. తోటి కళాకారిణులు ప్రశంసిస్తూనే అసూయపడుతున్నారనే బాధ లేదు. చుట్టూ ప్రపంచం పొగుడుతున్నా తెగుడుతున్నా అసలు అది నాకెప్పుడూ పట్టదు, పట్టలేదు. ఇప్పటికీ తెల్లవారుజామునే లేచి ఒక కొత్త విద్యార్థినిలా గజ్జెలు కట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్న నన్ను చూసి మా వాళ్ళు అప్పుడప్పుడు, అబ్బా ఇంకా ఏంటంత శ్రమ పడతావు, దాదాపు దేశంలో ఉన్న అన్ని అవార్డులు కొట్టేశావు, ఇంకా దేనికా తాపత్రయం అంటూ విసుక్కునేవారు. నేను ఆ మాటల్ని లక్ష్యపెట్టేదాన్ని కాదు. ఆ రోజు అందరం కూర్చొని భోజనం చేస్తున్నాం. అప్పుడే నా చెల్లెలు ప్రభ తన భర్తతో కలిసి వచ్చింది. ఏదో పార్టీకి వెళ్ళి ఇటు వచ్చారని మా చెల్లెలు మేకప్పే చెబుతోంది. ఎర్రని రంగు బుట్ట ఉన్న కంచి చీర, అదే రంగు స్లీవ్లెస్ జాకెట్టు, మ్యాచింగ్ గాజులు, ఒత్తుగా కారుతున్నట్లు వేసిన లిప్స్టిక్, అసలే ఎర్రని మనిషేమో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తను చాలా అందగత్తెనన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా బాగా ఉంది. వస్తూనే హడావుడిగా అమ్మని పిలుస్తూ, ఆ వెధవ పార్టీకి రానంటే బలవంతంగా లాక్కెళ్ళారు అబ్బా, అందరు చూపు నా మీదే, తలనొప్పితో చస్తున్నాను, కాస్త దిష్టి తీయవు అంది. నాన్నగారు నా వైపు చూశారు. నేను చిన్నగా నవ్వి భోజనం చేయడంలో నిమగ్నమయ్యాను. అధునాతనమైన తయారు, వెనకబడిన ఆలోచనలు, పొంతన లేని విచిత్ర మనస్తత్వం ప్రభది. దిష్టి నీకు తగిలిందా లేక నీ తయారుగా చిలిపిగా అడిగాడు తమ్ముడు సుధీర్. కోపంగా మా వైపు చూసింది ప్రభ. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎప్పుడో ఒకరోజు వస్తుంది, దాన్ని ఆట పట్టిస్తారెందుకు అంటూ మమ్మల్ని విసుక్కొని ప్రభని తీసుకొని వంటగదిలోకి నడిచింది అమ్మ. ప్రభ అమ్మకి గారాల కూతురు. ప్రభ కాళ్ళు కడుక్కొని మళ్ళీ గునుస్తున్నట్లుగా అమ్మ వెనకాలే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. భోంచెయ్యు అన్నాను పలకరింపుగా. ఇప్పుడేగా లంచ్ నుండి వచ్చింది అన్నాడు సుధీర్. నేనేం తినలేదు అక్కడ, అందరూ నా వంకే చూస్తుంటే ఏం తినాలి, ఇంకెప్పుడు పార్టీలకు వెళ్ళకూడదు బాబు అంది గ్లాస్ అందుకొని మంచినీళ్ళు తాగుతూ. సుధీర్ పొలమారినట్లు గట్టిగా తగ్గి మంచినీళ్ళు తాగాడు. ప్రభ అనుమానంగా మా ఇద్దరి వైపు చూసింది. ఆయన నీతో మాట్లాడాలట, ప్రభ నాన్నగారి వైపు తిరిగి అంది. మారుతి డీలక్స్ బుక్ చేయాలా, తమ్ముడు వెక్కిరించినట్లుగా అడిగాడు. ప్రభ వాడి వైపు తినేసేలా చూసి, అన్నీ నేను పుట్టింటి నుండి అడుక్కు తీసుకెళ్తున్నట్లు అంది. నాన్నగారు జోక్యం చేసుకొని, అడుక్కోవడం దేనికమ్మా, నేనే ఇస్తాను, వాడి సొమ్మేం కాదులే బాధపడడానికి, ఇంతకీ దేని గురించి అల్లుడు గారు మాట్లాడేది అన్నారు. ప్రభ కాసేపు మౌనంగా బల్ల మీద గీతలు గీస్తూ, అక్కయ్య పెళ్లి గురించి అంది మెల్లిగా. కంచంలో చెయ్యి కడుక్కోబోతున్న నేను ఉలిక్కి పడినట్లుగా చూశాను. అవునాన్న, ఆయన ఫ్రెండ్ ఒకతను వెస్ట్ జర్మనీలో రీసెర్చ్ చేస్తున్నాడట, అక్కయ్య ప్రోగ్రాం ఒకటి టీవీలో చూశాడట, మాటల మీద ఆయన వదినగారని తెలిసి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటానని కబురు చేశాడు. ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నాడు, ఏ సంగతి చెబితే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడు. చాలా టూకీగా కాయగూరల బేరం కన్నా తేలిగ్గా చెప్పేసింది ప్రభ. నేను మౌనంగా లేచి నా గదిలోకి వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాను. వాళ్ళ మాటలు కొంత అస్పష్టంగా నా చెవిని పడుతూనే ఉన్నాయి. ఏం నాన్న మాట్లాడవు, ప్రభ రెట్టించినట్లు అడుగుతోంది. నీకు తెలియనట్లు అడుగుతావేంటమ్మా, అది ఒప్పుకుంటుందా? నాట్యమే దానికి సంసారం, సంతానం. దాని పెళ్లి విషయంలో నేను జోక్యం చేసుకోదలుచుకోలేదు. ఆయన జవాబు నాకు ఆనందాన్ని కలిగించింది. ఆయన అంత సంస్కారంగా ఆలోచించి నాకు స్వేచ్ఛనివ్వకపోతే నేను ఇంత గొప్ప ఆర్టిస్టుని కాగలిగేదన్నా? మీరు ఇలా మురిసిపోతున్నారు కానీ మా అత్తగారి తరఫు బంధువులు ఎంత చీకొడుతున్నారో తెలుసా? 30 ఏళ్ళు వచ్చి స్టేజ్ మీద తయ్యమని గెంతుతోందని హేళన చేస్తుంటే సిగ్గుతో చస్తున్నాను అంది ప్రభ ఆవేశపడుతున్నట్లుగా. నాకు కోపం ముంచుకొచ్చింది. వెంటనే బయటకొచ్చి దానికి జవాబు చెప్పాలనుకున్నాను, కానీ వెంటనే నన్ను నేను అదుపులో పెట్టుకున్నాను. ఒక అడుగు బయటకేసి ఒక పనిలో రాణించాలంటే మొదట విమర్శలే ఎదురవుతాయి. అందులోనూ తమకు తెలిసిన వ్యక్తి పెరుగుదలని చాలామంది సహించలేరు. అందుకే ఏవో రంగులు అద్దుతూ ఉంటారు. ఆ రంగు మనది కానప్పుడు కోపం ఆవేశం దేనికి అని సరిపెట్టుకున్నాను. నా బదులు తమ్ముడు చెల్లికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. కళలు అబ్బాలన్నా, వాటిని చూసి హర్షించాలన్నా పూర్వజన్మ సంస్కారం కావాలి. మీ వాళ్ళంతా నందికి బంధువులు అనుకుంటాను అన్నాడు హేళనగా. చూసావా అమ్మా, మా అత్తగారు వాళ్ళని ఎద్దుగులతో జమ కడుతున్నాడు, హాల్లో ఉన్న మా ఆయనకు వినిపిస్తే ఎంత గొడవ జరుగుతుంది అంది ప్రభ ఏడుపు గొంతుతో. దాని పెళ్లి గురించి మీరంతా ఎందుకు కొట్టుకుంటారు? ఇంతకీ దాని జాతకం ఎలా ఉందో, బయట లోకులనే మాటలు మీ నాన్నకు పడితేగా అమ్మ నిష్ఠూరం. అంతరాల్లో ఆమెకి నా నాట్య ప్రదర్శనలు ఆ ఇష్టమే. నా మనసును అర్థం చేసుకోవు సుభద్ర, విత్తు మనమే నాటుతాం. చెట్టు 3 పువ్వులు 6 కాయలుగా ఎదుగుతుంటే నీరు మనమే పోసి పాదు చేసి ఆనందపడతాం. కానీ ఆ చెట్టే మనకు అందనంత ఎత్తు ఎదుగుతుందని గొడ్డలు పెట్టి నరగలమా? దాన్ని చేసుకునేవాడు దాని ప్రతిభను అర్థం చేసుకొని ప్రోత్సహించేవాడైతే సొక్కతో మాట్లాడతాను. అసలు సంగతి చెప్పనే లేదు నాన్న, అక్క డాన్స్ ప్రోగ్రామ్స్ మానేస్తేనే అతను చేసుకుంటానని చెప్పమన్నాడట. ప్రభ జవాబు నాకు నవ్వు తెప్పించింది. నేను మెల్లిగా బయటకు వచ్చి, చాలా బాగుంది ప్రభ, ప్రపోజ్ చేసింది అతనే, కండిషన్స్ పెట్టింది అతనే, ఏ డ్యాన్స్ చూసి చేసుకుంటానన్నాడో ఆ డ్యాన్స్ పెళ్ళికి తర్వాత మానేయాలన్నమాట, ఇక టాపిక్ వదిలేయండి అన్నాను శాంతంగా. అతనేం విచిత్రమైన కోరిక కోరలేదు, భార్య 10 మందిలో గెంతడం ఏ మగాడు ఇష్టపడ్డు, ప్రభ రెట్టిస్తున్నట్లు అంది. అప్పుడే ప్రభ భర్త శేఖర్ లోపలికి వచ్చాడు. అవునండి వదిన గారు, తనదైన మనిషి 10 మందికి ఆనందాన్ని పంచడాన్ని మగాడు హర్షించలేడు. ఎన్నాళ్ళు ఇలా ప్రోగ్రామ్స్ ఇస్తారు? వచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది అన్నాడు నాకు చెప్పే ప్రయత్నం చేస్తూ. నేను శేఖర్ వైపు అదోలా చూశాను. తనదైన మనిషి 10 మందికి ఆనందాన్ని పంచకూడదట. మరి ఇతగాడెందుకు భార్యని భుజాలు లేని బాడీ లాంటి రవికతో బొడ్డు కింద చీర కట్టించి రంగులు అద్ది పగటి వేషగత్తులా పార్టీలకు తిప్పుతున్నాడో? ఎవరి ఆనందం కోసం నోటిదాకా వచ్చిన మాటల్ని గొంతులోనే అణిచిపెట్టి గిరుక్కున వెనుతిరిగి నా గదిలోకి వెళ్ళిపోయాను. ఆవిడిష్టం, 4 రోజుల్లోపల ఏ సంగతి చెబితే అతనికి తెలియజేస్తాను. శేఖర్ భార్యను తీసుకొని వెళ్ళిపోతూ మరోసారి హెచ్చరించడం నా చెవుల పడుతూనే ఉంది. ఇది ఫ్రెండ్స్ శ్రీమతి బన్నెం శారద గారు రచించిన మనసు మూగదే కాని కథలోని కొంత భాగం ఇప్పుడు విన్నాం కదా. మరి కథ తరువాయి భాగం ఒక చిన్న విరామం తర్వాత విందామా? చాలా చిన్న విరామం తీసుకుంటాను, వింటూనే ఉండండి మైండ్ మీడియా.
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
100 ఏళ్ల ఆయుష్ ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మనం ఇప్పుడు శ్రీమతి మన్నెం శారద గారు రచించిన మనసు మూగదే కానీ అనే కథను వింటున్నాం కదా. మరి ఈ కథలో నాట్య కళాకారిణిగా ఎంతో పేరు గుర్తింపు తెచ్చుకున్న కుమారి శోభ జీవితం చివరికి ఏమైంది, మరి ఆమె పెళ్లి చేసుకుందా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ కథ యొక్క ఈ భాగం విని తెలుసుకుందాం. రాత్రి ఏ జామవుతుందో తెలియదు, ఎంతకీ నిద్ర పట్టక రాత్రి సుదీర్ఘమైన విసుగు కలిగిస్తోంది. నాకు అన్ని బాధల్ని మరపించే మందు ఒకటే, అది డాన్స్. మెల్లిగా గజ్జలు తీసుకొని చప్పుడు కాకుండా మెట్లెక్కసాగాను. చేతిలో గజ్జలు జారి గల్లున మోగాయి. వెంటనే లైట్ వెలిగింది. హాల్లో నాన్నగారు నిలబడి నా వైపే చూస్తున్నారు. నేను తప్పు చేసినట్లుగా తలదించుకున్నాను. నాన్నగారు గడియారం వైపు చూశారు. 2:10. ఇప్పుడేం ప్రాక్టీస్ అమ్మా, ఎటు కాని వేళ అన్నారు మందలిస్తున్నట్లుగా. నిద్ర పట్టక అంటూ సణిగాను. నీ చెల్లెలి మాటలకి బాధపడుతున్నావా అన్నారు. అది కాదు నాన్న, ఆయన నవ్వి. నాకు తెలుసులేమ్మా, ఏ ఆలోచన లేకపోతే ఎందుకు నిద్ర పట్టదు, దాని సంగతి నీకు తెలుసుగా. నాలుగుకి తుమ్మముళ్ళు పెట్టుకొని పుట్టింది అన్నారు. నేనేం జవాబు చెప్పలేనట్లు చూశాను. పద, నాకు నిద్ర పట్టడం లేదు, ఇద్దరం పైనే మాట్లాడుకుందాం. ఆయన నాతో పాటు మేడ మీదకు వచ్చారు. ఇద్దరం హాల్లో కూర్చున్నాం. చల్లటి గాలి చెంపల్ని తాకుతోంది. మనిషిగా పుట్టినందుకు నిరంతరం కృషి చేసి ఏదైనా సాధించి విశిష్టంగా బతకాలని ప్రయత్నిస్తారు కొందరు. దేని మీద ఆసక్తి లేకుండా వేళకింత తిని గుంపులో గోవిందగా బతుకుతారు మరికొందరు. ఇక మూడో రకం ఉంది. తమకు ఎలాంటి ప్రతిభ తెలివి లేకపోయినా కట్టుకున్న చీరతోనో పెట్టుకున్న నగతోనో విశిష్టంగా గుర్తింపబడాలని తపన పడతారు. నువ్వు మొదటి కోవకు చెందితే నీ చెల్లెలు మూడో వర్గానికి ప్రతినిధి. దాని మాటలకి మనసు పాడు చేసుకోకు అన్నారు నాన్న. లేదు నాన్న, ప్రభ సంగతి నాకు తెలుసు అన్నాను. సరే, ఆ సంగతి వదిలేద్దాం. పెళ్లి గురించి నీ అభిప్రాయం అన్నారు సూటిగా నా వైపు చూస్తూ. ఆయన ఆకస్మిక ప్రశ్నకి నేను తడబడినట్లు చూశాను. నువ్వు చిన్నపిల్లవి కావు. పెళ్లి విశిష్టత గురించి, సంసార మాధుర్యం గురించి, కుటుంబంలో దొరికే రక్షణ గురించి చెప్పడానికి ప్రపంచ ఖ్యాతి పొందిన ఒక ప్రముఖ కళాకారునికి ఇలాంటి మామూలు సంగతులు చెప్పడం కాస్త ఎబ్బెట్టుగానే ఉంటుంది. అలా అని పెళ్లి చేసుకోకపోతే ఒక వయసులో నీ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచన కలిగినప్పుడు నాకు బాధగా ఉంటుంది. నేను, మీ అమ్మ, చెల్లి, తమ్ముడు ఇలా ఎంతమంది ఉన్నా ఒక వయసు వచ్చేసరికి భార్యాభర్తలే జీవితకాలం స్నేహితులుగా ఉంటారు. ఆనుబంధం అంత పటిష్టమైనది మరొకటి లేదు. అందుకే ఒకసారి ఈ విషయాన్ని సీరియస్గా ఆలోచించు. అందుకోసం రాజీ పడమని మాత్రం చెప్పను. అసలు చిన్నతనం నుండి లేని ఆసక్తి ఒక్కసారే 16 ఏళ్ల వయసులో నీకు డాన్స్ మీద ఎందుకు కలిగింది? సడన్గా మన జీవితం మరో మలుపు తిరగడానికి ఏదో ఒక ప్రేరణ ఉండి తీరాలి. అది నెరవేరినట్లేనా, లేక నాట్యోపాసనే నీ జీవితాశయమా? నువ్వు అనుకున్నది సాధించినట్లేనా? ఈ ప్రశ్నలు వేసుకొని జవాబు రాబట్టుకో. నువ్వు ఇష్టపడితే మంచి సంబంధం చూస్తాను. నాన్న చెప్పవలసింది అయిపోయినట్లుగా మెట్లు దిగి వెళ్ళిపోతుంటే ఆలోచిస్తూ నిలబడిపోయాను. ఆ రోజు ప్రోగ్రాం అయిపోగానే టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి తడుముకోకుండా జవాబులు చెబుతున్నాను. ఇంత క్విక్గా రిప్లై ఇచ్చేవాళ్ళు చాలా అరుదు మేడం. ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మీరు చాలా భేషజంగా ప్రవర్తిస్తారనుకున్నాను అందొక ఆమె. నేను నవ్వాను. నిజాలు చెబుతున్నప్పుడు ఆలోచించి చెప్పాల్సిన అగత్యం రాదు అన్నాను. థ్యాంక్ యూ. మూడో చిన్న చివరి ప్రశ్న, మీరు కళాకారిణి కావడానికి ప్రేరణ ఎవరు? నేను ఉలిక్కి పడ్డట్లు చూశాను. ఈసారి వెంటనే జవాబు తోచలేదు నాకు. సరిగ్గా చెప్పాలంటే ఏదైనా విశిష్టతగా బతకాలన్న తపన మాత్రమే నన్ను ఇంత దాన్ని చేసింది. థ్యాంక్స. వాళ్ళు వెళ్ళిపోయారు. నిజానికి నేను చివరి ప్రశ్నకి సరైన జవాబు ఇవ్వలేదు. ఒక్కసారి నా కళ్ళలో భాస్కరం మెదిలాడు. అమ్మా, నీకోసం ఎవరో వచ్చారు. నాన్న ఒక 60 ఏళ్ల వ్యక్తిని వెంటబెట్టుకుని లోనికొచ్చారు. నేను వినయంగా లేచి నిలబడ్డాను. నేను గుర్తున్నానా అమ్మా? ఆయన నవ్వుతూ అడిగారు. నేను ఆయన వైపు దీక్షగా చూశాను. బాగా పండిన తల, తెల్లని వస్త్రధారణ, నిర్మలమైన చిరునవ్వు, సూటైన చూపులు. అవును, ఆయన శివశంకరం గారే. మీరా మాస్టారు అన్నాను విస్మయంగా చూస్తూ. ఆయన కళ్ళలో సంతోషం మెరిసింది. ఈ పాటికి మమ్మల్ని మర్చిపోయి ఉంటావనుకున్నానమ్మా అన్నారు మెరిసే కళ్ళతో. విద్యాభిక్ష పెట్టిన మిమ్మల్ని ఎలా మర్చిపోతాను సార్ అన్నాను నవ్వుతూ. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నాన్న ఆయన్ని కూర్చోబెట్టి వెళ్ళిపోయారు. నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇంత గొప్ప కళాకారిణి అవుతావని కళలో కూడా ఊహించలేదు. చదువుకునేటప్పుడు ఏమీ రాని దానిలో ఎంత సాదాగా ఉండేదానివి అన్నారు. నేను నవ్వాను. ఆ రాగిణి ఎస్ఎస్ఎల్సి వరకు బ్రహ్మాండంగా చదివిందా? 7 డాక్టరు అవుతుందనుకుంటే పియూసి ఫెయిల్ అయి పెళ్లి చేసుకుంది. ఆ రాజు వాగ్ధాటి చూసి 7 లెక్చరర్ అవుతాడని ఆశిస్తే తీరా రెవెన్యూలో గుమస్తాగా జాయిన్ అయ్యాడు. ఆ బ్యాచ్లో నువ్వే ఇంత గొప్ప స్థాయి సంపాదించింది. అందుకే అంటారు, ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని. ఆయన మాటలు నా చెవిన పడటం లేదు. నా మనసులో మెదులుతున్నది ఒకే ఒక ప్రశ్న. భాస్కరం ఎక్కడున్నారు అడగాలని ఉంది. అడిగితే మాస్టర్ ఏమనుకుంటారోనని భయం. ముఖ్యంగా నిరీక్షణ పేరుతో నీవు చివరిగా చేసిన జావళి బ్రహ్మాండంగా ఉంది. ఆ నాట్యంలో నీ అభినయం, చూపులు, నిజంగా ఎవరికోసమో వెతుకుతున్నట్లే ఉంది. అవును మాస్టారు, నేను నిజంగానే వెతుకుతున్నాను. ఆ మాట అనేసి నాలుగు ఖర్చుకున్నాను. మాస్టర్ నా వైపు ఆశ్చర్యంగా చూశారు. నా నాట్యాన్ని పూర్తి కళాదృష్టితో చూసి మెచ్చుకునే రసహృదయుల కోసమే నా నిరీక్షణ మాస్టారు. నా సమర్థన ఆయనకి నచ్చినట్లుగా నవ్వుతూ తల పంకించారు. నువ్వు ప్రతి ప్రోగ్రాంలో చివరిగా ఆ ఐటమే చేస్తావని విన్నాను, అదన్నమాట నీ ఉద్దేశం? కాదని చెప్పలేకపోయాను. వస్తానమ్మా, ఆయన లేచి నిలబడ్డారు. భాస్కరం గురించి అడగకుండానే ఆయన వెళ్ళిపోతున్నారు. నా నిరీక్షణ ఫలిస్తుందో లేదో నన్ను ఆరాటం. మాస్టారు, రేపొకసారి మా ఇంటికి రాకూడదు? నా అభ్యర్థన ఆయన తోసిపుచ్చలేకపోయారు. రేపే ఊరెళ్ళిపోదామనుకుంటున్నాను, అయినా నీలాంటి శిష్యురాలి కోరికని కాదనలేను. వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయారు. ఆ రాత్రి నాకు నిద్ర పట్టనే లేదు. కళాకారులు సున్నిత మనస్కులు అంటారు. రేపు భాస్కరం గురించి తెలుసుకోబోతున్నానంటే ఒకలాంటి ఉద్వేగానికి లోనవుతోంది నా మనసు. భాస్కరాన్ని నేను ప్రేమిస్తున్నానా, ఆరాధిస్తున్నానా, లేకపోతే ఎందుకు నాకు ఇంత ఆరాటం? ఒకరోజు అతను చేసిన అవహేళనే నన్ను ఇంత ఉచ్చస్థితికి తీసుకొచ్చిందని తెలియబరచాలనే అతిశయమా? నాకు నేనే జవాబు చెప్పుకోలేని ప్రశ్నలు. అప్పుడే 9th పాస్ అయ్యి ఎస్ఎస్ఎల్సీలోకి వచ్చిన రోజులవి. స్కూల్కి మేమే సీనియర్స్ అవడాన ఒకలాంటి గర్వం, సంతోషం మాలో మొలకెత్తాయి. సరిగ్గా అప్పుడే మా తెలుగు పండిట్ రంగనాథ శాస్త్రి గారికి ట్రాన్స్ఫర్ అయింది. పాతకాలం తెలుగు పంతులైన ఆయన పద్యం పాడితే కృష్ణరాయబారం డ్రామా వేసినంత గొడవగా ఉండేది. ఛందస్సు చెబుతుంటే మందకుడిగా నిద్ర ముంచుకొచ్చేది. ఆయన్ని వదిలించుకోవడానికి ఘనంగా పార్టీ ఇచ్చాం. రంగనాథ శాస్త్రి గారు రిలీవ్ అయిన 2 రోజులకి హెడ్మాస్టరు ఒక 25 యువకుణ్ణి తీసుకుని క్లాసులోకి వచ్చారు. 5 అడుగుల 7 అంగుళాల పొడవు, ఎత్తుకు తగిన లావు, ఉంగరాల జుట్టు, మెరిసే కళ్ళు, ఎవరా అని ఆతృతగా చూస్తున్నాం. వీరి పేరు భాస్కరం, మీ కొత్త తెలుగు మాస్టారు. హెడ్మాస్టర్ పరిచయం విని ఆశ్చర్యపోయాం. మేము మనసుల్లో చిత్రించుకున్న తెలుగు మాస్టర్ ఆకారమే వేరు. హీరోలో ఉన్న ఇతను రేపటి నుంచి సాగదీసుకుని పద్యాలు పాడతాడా? ప్యాంటు బుషర్టు వేసుకున్న ఈయన ఛందస్సు చెబితే ఎలా ఉంటుంది? రాగిణి పైకే నవ్వేసింది. భాస్కరం చురుగ్గా చూశాడు ఆమె వైపు. రాగిణి చప్పున నోరు మూసేసింది. దాదాపు 2 రోజుల్లో అతను మా అభిప్రాయాల్ని పూర్తిగా తుడిచిపెట్టేశాడు. శ్రావ్యమైన కంఠంతో అనవసర రాగాలు లేకుండా అతను పద్యాలు చదివే తీరు, అతను చదివేటప్పుడే దాని భావం మాకు అర్థమయ్యే విధంగా ఉచ్చరించడం, మితిమీరిన శృంగారాన్ని సున్నితంగా విడమర్చి చెప్పడం మాకందరికీ ఎంతగానో నచ్చాయి. స్కూల్ అంతటికీ అతనంటే ఒక విధమైన క్రేజ్ ఏర్పడింది. అతను ఛందస్సు చెబుతుంటే పద్యాలు రాయాలనే ఆసక్తి కలిగేది. అతని క్లాసు కోసం ఎదురు చూడడం ప్రారంభించాం. అమ్మాయిల్లో అతని పట్ల క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా మా క్లాసు వాళ్ళు 15-16 ఏళ్ల ప్రాయం వాళ్ళు, వయసు వికసిస్తున్న వేళ. అతని పట్ల ఇది అని చెప్పలేని భావం మా అంతరాల్లో నాటుకోవడం ప్రారంభమైంది. ఎవరికి వాళ్ళం అతని దృష్టిలో పడి మెప్పు పొందాలనే తాపత్రయం ప్రారంభమైంది. అతనిది గ్రహించాడో లేదో కూడా తెలియదు. అందరినీ మెచ్చుకుంటున్నట్లుగా కనిపించేవాడు. అందరినీ చిరునవ్వుతో పరామర్శించేవాడు. మా క్లాసులో రాగిణి చదువులో చురుకైంది, మాటకారి. దానికి తోడు ఆకర్షణీయంగా ఉండేది. భాస్కరాన్ని ఆమె ఎక్కువగా ఆకట్టుకుంటున్నట్లుగా అనిపించేది. నాకేదో బాధగా అనిపించేది. సామాన్యమైన రూపం, సాధారణమైన తెలివి, చొరవలేని తనం, బిడియం. నేనెలా అతన్ని ఆకర్షించగలను? మా పోటీగా ఉండగానే అతను మరో మంచి ఉద్యోగం రావడంతో రిజైన్ చేసి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మా అందరి గుండెల్లో బాంబు పేలినట్లయింది. ఆ రోజు పార్టీ జరుగుతోంది. చివర్లో భారమైన గుండెలతో అందరం ఉండగా రాగిణి తన ఆటోగ్రాఫ్ తెచ్చి చూపించింది. పువ్వులాంటి అందం, తావిలాంటి తెలివి ఉన్న నీవు జీవితంలో అత్యంత ప్రతిభావంతంగా వెలుగుతావని ఆకాంక్షిస్తూ భాస్కరం అని ఉంది. నేను వెళ్ళి ఆటోగ్రాఫ్ పుస్తకం అందించాను. అతను ఒకసారి నా వైపు అదోలా చూసి పుస్తకం అందుకున్నాడు. అతను ఆటోగ్రాఫ్ చేసిన పుస్తకాన్ని రాగిణి లాక్కుని చూసింది. ఎదుటి మనిషిని ఆకర్షించాలంటే మనసుంటే చాలదు, ప్రతిభ ఉండాలి. భాస్కరం, రాగిణి నా వైపు హేళనగా చూసి నవ్వినట్లయింది. సిగ్గుతో అవమానంతో నా తల నేలకు వాలింది. ఆ అవమానంలోంచి ఏదో కసి అందులోంచి ఒక చేయం పట్టుదల ఒకదాని వెనుక మరొకటి పుట్టుకొచ్చాయి. ఎస్ఎస్ఎల్సి కాగానే నేను డ్యాన్స్ నేర్చుకుంటానని అనగానే మా కుటుంబ సభ్యులు మొదట ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నన్ను ఇంత గొప్పదానిగా తీర్చిదిద్దిన నాట్యాచార్యులు శ్రీకాంత శర్మ గారు ఆశ్చర్యపోయారు. కానీ వాళ్ళ అపనమ్మకాల్ని ఆశ్చర్యాల్ని నా పట్టుదలతో కృషితో తుడిచిపెట్టి అసమాన ప్రతిభ సంపాదించాను. ఎందుకు? ఏదో ఒకనాడు ఎప్పుడో ఒకరోజు అతను నా ప్రతిభను గుర్తించాలనే తపన నాలో మహావృక్షమై పెరిగిపోయింది. నాకింత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. పత్రికల్లో టీవీలో నా ఇంటర్వ్యూలు వచ్చాయి. ఎన్నో బిరుదులు సంపాదించాను. అతని చెవిదాకా ఇవన్నీ పాకి ఉండవా? ఏది, ఒక ప్రశంసా ఉత్తరమైన అతని నుండి అందుకోలేకపోయానే. ఇప్పటికీ నా పట్ల ఉన్న అలక్ష్యం అతనికి పోలేదా? ప్రతి ప్రోగ్రామ్కి చివర నిరీక్షణ జావళి ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. ఆ డాన్స్లో నేను చూపిస్తున్న అభినయం నటన కాదు. ఎన్ని సంవత్సరాల నిరంతర వెతుకులాట నాది. ఇది ఫ్రెండ్స్ మనసు మూగదే కానీ అనే కథ. మరికొంత భాగం ఇప్పుడు మీకు చదివి వినిపించాను. మరి ఈ కథ యొక్క చివరి భాగం ఒక చిన్న విరామం అనంతరం విందామా? ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
Now you are listening to Mind Media, the voice of India.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూదోట కార్యక్రమంలోకి పునః స్వాగతం. మనం ఇప్పుడు శ్రీమతి మన్నెం శారద గారు రచించిన మనసు మూగదే కానీ అనే కథను వింటున్నాం కదా. మరి ఈ కథలో కుమారి శోభ నిరీక్షణ ఫలించిందా లేదా, ఆమె భాస్కరాన్ని కలుసుకుందా లేదా అనే వివరాలన్నీ కథ యొక్క ఈ ఆఖరి భాగం విని తెలుసుకుందాం. మాస్టర్ గారిని చూడగానే సంతోషంగా ఎదురెళ్ళి తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఆయన పాత సంగతులు చాలా చెబుతున్నారు. నా మనసు భాస్కరం మీదనే లగ్నమైంది. అవసరం లేకపోయినా పేరు పేరున గుర్తుకు రాని వాళ్ళను కూడా గుర్తు తెచ్చుకొని అడుగుతున్నాను. మాస్టారి జవాబుల్ని అనాసక్తంగా వింటున్నాను. సార్, భాస్కరం ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? ఎవరమ్మా? భాస్కరం సార్, మా తెలుగు మాస్టారు. చాలా కొద్ది రోజులు మాత్రమే మన స్కూల్లో పనిచేసి వెళ్ళిపోయారు అన్నాను. మాస్టారు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పైకి చూశారు. నాలో ఉద్విగ్నత పెరుగుతోంది. చాలా రోజుల తర్వాత ఆయన గురించి తెలుసుకోబోతున్నాను. అత్తనా అమ్మ నీకు తెలియదా? నేను అయోమయంగా చూశాను ఆయన వైపు. మన స్కూల్ నుండి వెళ్ళిన రెండేళ్లకే అతను పోయాడటమ్మా లుకేమియా. నా మనసు స్టేజ్ మీద నా నిరీక్షణ కథాకళి చేస్తోంది. నా కాలి గజ్జలు తెగి ఆకాశానికి ఎగిరి ఆటంబాంబుల్లా పేలుతున్నాయి. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఎన్నో సంవత్సరాలు నేను చేసిన తపస్సు విఫలమైంది. నేనెందుకు నాట్యం నేర్చుకున్నాను? మీకు ప్రేరణ ఎవరు? వేల గొంతులు వెక్కిరిస్తున్నాయి. నాన్న, నా పిలుపుకి ఆయన తలెత్తి చూశారు. అతను వెళ్ళిపోయాడా? ఎవరమ్మా? అదే వెస్ట్ జర్మనీ పెళ్లి కొడుకు. ఉంటే నాకు ఇష్టమేనని చెప్పు. నాన్న నా వైపు విస్మయంగా చూసి, ఎందుకు ఇలా నిర్ణయించుకుంటున్నావు తల్లి? అతను చెప్పిన కండిషన్ గుర్తుందిగా. ఉంది నాన్న, అతనికి కూడా చెప్పు. పొరపాటున నన్ను ఎప్పుడైనా డాన్స్ చెయ్యమంటే చెయ్యనని. శోభ, ఆవేదనగా పిలిచారు నాన్న. నేను నిర్లిప్తంగా నవ్వాను. అవును నాన్న, ఏ కళకైనా ప్రేరణ ఉన్నంతకాలం రాణిస్తుంది. అది లేనినాడు ఎండిపోయిన జీవనది అవుతుంది. నేను ఇక నాట్యం చెయ్యలేను నాన్న అన్నాను. నా మాటల అంతరార్థం ఆయనకు అర్థమైందో లేదో తెలీదు. మెల్లిగా తల పంకించారు. ఇది ఫ్రెండ్స్ మనసు మూగదే కాని. మరి ఈ కథలో కుమారి శోభ యొక్క మూగ మనసుని చక్కగా ఆవిష్కరించారు మన రచయిత్రి. మరి ఎవరి కోసమైతే అంతగా స్థాయికి ఎదిగి ఎవరి మెప్పు పొందాలని తప్పించిందో ఆ వ్యక్తి ఇక లేడు అని తెలుసుకున్నాక, అది కూడా అతను అర్థాంతరంగా చనిపోయాడు అని తెలిసాక ఆమె మనసు మూగబోయింది. ఒకవేళ నిజంగా అతను వేరే పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో సుఖంగా ఉండి ఉంటే ఆమె బహుశా అతన్ని మర్చిపోయి ఉండేది, అలాగే డ్యాన్స్ని కొనసాగించి ఉండేదేమో. కానీ తనకి ప్రేరణే అతను, అతనిక లేడు. తమ స్కూల్ నుంచి వెళ్ళిపోయిన రెండేళ్లకే చనిపోయాడు అని తెలియగానే ఇక ఆ ప్రేరణ ఎప్పుడైతే ఇంక లేదు అని తెలిసిందో, ఆమె ఇక ఆ ప్రేరణకి మూలమైన ఆ నాట్యాన్ని ఇక మరి చెయ్యలేను అని నిర్ణయించుకుంది. అందుకే ఏ కండిషన్ అయితే ముందు ఒప్పుకోలేకపోయిందో ఆ కండిషన్కి తర్వాత ఒప్పుకొని ఆ పెళ్లి కొడుకుతో పెళ్ళికి సిద్ధమైంది. బహుశా ఆ వ్యక్తి భాస్కరం జీవించే ఉన్నారు వేరే పెళ్లి చేసుకొని అంటే తన నాట్యాన్ని గుర్తించి తన నాట్యంలో ఎదుగుదలని కాంక్షించే పెళ్లి కొడుకుని చేసుకొని ఉండేది. కానీ విధి మన చేతుల్లో ఉండదు కదా. ఇక ఈ కథ మయూరి సచిత్ర వారపత్రికలో 13వ తేదీ జనవరి నెల 1989 ప్రచురించబడింది. చాలా బాగుంది కదా కథ. ఇక మనం తర్వాత వినబోతున్న కథ పేరు ఫుట్బాల్. మరి ఈ కథ టైటిల్ చూస్తే చాలా విచిత్రంగా ఉంది. టైటిల్ చూడంగానే ఇదేదో ఒక ఆటకి సంబంధించిన కథ అని అర్థమవుతోంది. కానీ ఏ విధంగానూ మరి కథని అసెస్ చేయలేకపోతున్నాం కదా. మరి కథ వినేద్దాము. వినేసి ఇందులో ఎవరు ఈ ఫుట్బాల్ ఆటలో ప్రావీణ్యులు ఏంటి, లేదా వేరే కథకి ఈ టైటిల్ ఎంచుకున్నారా అనేది కూడా మనం తెలుసుకుందాం. వర్షం సన్నగా కురుస్తోంది. గాలి మాత్రం బలంగా ప్రకృతిలోని యావత్తు శక్తిని అరువు తెచ్చుకొని వీస్తోంది. కిరాయి బంధువుల్లాంటి మేఘాలు ఏ క్షణాన ఊ అన్న ఉద్రేకపడి ఏడవటానికి సరిహద్దుల్లోని సైన్యంలా తిష్టవేసి ఉన్నాయి. రాత్రి 10 గంటలు దాటుతుండగా కాకినాడ నుండి వచ్చిన ఆఖరి బస్సులోంచి బాలు మాత్రమే తాళరేవులో దిగాడు. దిగి దిగగానే గాలితో కూడిన చినుకులు అతని రెండు చెంపల్ని నాటుసరసం చేసే పల్లెటూరి పెళ్లాల్లా ముద్దు పెట్టుకున్నాయి. శరీరమంతా ఆ స్పర్శకి జివ్వుమంది. గబగబా జేబులోంచి రుమాలు తీసుకుని మొహాన్ని అద్దుకొని ముందుకు నడిచాడు. నిజానికి అతను అట్టే కష్టపడి నడవకుండానే గాలి అతన్ని నెట్టేస్తోంది. వర్షం అతని చొక్కాని తడిపేసింది. అతను గబగబా మెయిన్ రోడ్డు దిగి పక్కదారి పట్టాడు. దారి పొడుగునా ఉన్న తాటి చెట్లు పూనకం వచ్చినట్లు ఊగుతున్నాయి. అక్కడంతా ఇంకా సరిగ్గా జల్లు పడకపోవడం వల్ల హద్దులేని గాలి విచ్చలవిడిగా ఈలలేస్తూ అత్యంత వేగంతో వీస్తోంది. బాలు క్రాఫ్ అంతా చెదిరి నొసలంతా పరుచుకుంది. అతను డొంకంతా నడిచి మరో కాలిబాట వెంట వెయ్యికాసుల వారి వీధి చేరుకున్నాడు. వెయ్యికాసుల వెంకాయమ్మ, స్వయంగా బాలుకి అమ్మమ్మ. బాలు తల్లి వంశం వారికి ఆ రోజుల్లోనే 1000 కాసుల బంగారం ఉండటం వల్ల వాళ్ళకి ఆ ఇంటి పేరు వచ్చిందని వెంకాయమ్మ గర్వంగా చెప్పడం అతను చాలాసార్లు విన్నాడు. ఆమెను చూస్తే బాలుకెందుకో చెప్పలేని చిరాకు. ప్రతి బంధుత్వాన్ని, స్నేహాన్ని ఆమె బంగారంగా మారకం చేసి వ్యాపార సరళిలో మాట్లాడుతుంది. బాలు ఒకసారి తన స్నేహితుడు రఘుని తీసుకొని ఇంటికెళ్ళాడు. వెంకాయమ్మ అప్పుడు అక్కడే ఉంది. ఆ మాటకొస్తే 9 నెలలు ఆవిడ కూతురింట్లోనే మకాం పెట్టేది. ఆవిడ తాళరేవు వెళ్ళిందంటే అప్పుడు ఊడ్పులో, కోతలో, నాట్లో అనుకోవాలి. ఎవరి అబ్బాయి అంది వెంకాయమ్మ రఘు మొహంలోకి ఆరాగా చూస్తూ. నా ఫ్రెండ్ మా అమ్మ, ఇద్దరం ఫుట్బాల్ ప్లేయర్స్మే అన్నాడు చాలా ఉత్సాహంగా. ఏం కులం అంది వెంకాయమ్మ వెంటనే. ఆ ప్రశ్న స్నేహితుడు ఎక్కడ విన్నాడోనని తెగ సిగ్గుపడిపోయాడు బాలు. ఛ, అలా కులాలు అడగకూడదు, వాడేమన్నా అనుకోడు అన్నాడు కసురుకుంటూ. ఏమన్నా అనుకుంటాడంటే నిజంగా తక్కువ కులమేనన్నమాట అంది వెంకాయమ్మ అంతకన్నా మొండిగా. 16 ఏళ్ల బాలుకి ఆవిడ తీరు చూసి కోపమైతే ముంచుకొచ్చింది కానీ తిప్పి ఎలా జవాబు చెప్పాలో తెలియలేదు. సర్లే, ఏమన్నా ఉంటే పెట్టు తింటాం, వెంటనే ఫుట్బాల్ ఆడుకోవాలి అన్నాడు మాట మారుస్తూ. బదులుగా బాలు అని లోపల నుంచి తల్లి పిలుపు వినిపించింది. ఏమ్మా, బాలు లోనికెళ్ళాడు. దానిపోయే వాళ్ళందరినీ తెచ్చి అది పెట్టు ఇది పెట్టు అనడానికి ఇది సత్రమా? బాలు తల్లి మాట వరండాలో కూర్చున్న రఘుకి వినిపిస్తూనే ఉంది. ఎవరు దారినిపోయేవాళ్ళు? రఘు నా ఫ్రెండ్. వాళ్ళింటికి వెళ్తే వాళ్ళమ్మ ఎంత బాగా చూస్తుందో తెలుసా అన్నాడు బాలు రోషంగా. తెలుసు తెలుసు, అలాగేగా ఆస్తంతా ఆర్పేసింది శకుంతల. ఇప్పుడు ఊరంతా అప్పులు, తలకాయంతా బొప్పిలు. పిచ్చివేషాలు వెయ్యక స్టోర్ గదిలోకి వెళ్ళి 2 అరిసెలు తిని మంచినీళ్ళు తాగి బయటికెళ్ళు. నడుమంతా వంచుకొని మా అమ్మ పిండి కొట్టి అరిసెలు తెచ్చింది వీధి వెధవులకు పెట్టడానికి కాదు అంది అరుంధతి కోపంగా. నాకు అక్కర్లేదు, బాలు రోషంగా బయటకొచ్చేసరికి రఘు అక్కడ లేనేలేడు. పోయాడు సన్నాసి, కులం తక్కువ వెధవులకి రోషం ఒకటి అంది వెంకాయమ్మ వెటకారంగా. బాలుకి ఆవిడ్ని పీక పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఏం చెయ్యలేకపోయాడు. మరోసారి బాలు టీంకి ఫుట్బాల్ ఆటలో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్లో 1000 కప్పు వచ్చింది. ఆ కప్పు చూసి బాలుకి సొంతంగా ఇవ్వనందుకు మూతి విరిచింది వెంకాయమ్మ. ఇది వెండా పాడా, అంతా కోటింగ్ సరుకు, ఆ వెధవ ఎగురుడు ఎగిరే బదులు పనికొచ్చే పని చెయ్యరాదు అంది హేళనగా. అమ్మమ్మ గురించి తలుచుకుంటే ఒక్క మంచి సంఘటన అతని స్మృతి పదంలో మెదలదు. అందుకే ఎప్పుడూ అతను ఆవిడింటికి రాడు. కానీ 6 నెలలుగా అతనికి రాక తప్పడం లేదు. కారణం తల్లి అక్కడే తిష్టవేయడం. గుమ్మంలోకి అడుగు పెట్టగానే కూడని స్థలానికి వచ్చినట్లు అతని శరీరం సన్నగా కంపించింది. అయినా మనసు చంపుకొని తలుపు తట్టాడు. మరో 5 నిమిషాలకి ఎవరు? అది వెంకాయమ్మ పిలుపు. తలుపు తెరవకుండానే అంది. నేనే అన్నాడు బాలు. నేనంటే? నేను బాలుని. నువ్వా నాయన? ఇప్పుడు తీరిందా రాచకార్యానికి? ఈ గాలివానాల్లో రాకపోతేనే అని సణుగుతూ తలుపు తీసింది. బాలు ఆవిడ సణుగుడుకు జవాబు చెప్పలేదు. అమ్మ నిద్రపోతోందా అన్నాడు చెప్పులు గోడవారగా విడుస్తూ. నీ బాబు చేసిన నిర్వాకానికి మీ అమ్మకి నిద్ర కూడా పడుతుందా? ఏదో మంచం మీద పడి ఉంది చావుకి బతుక్కి మధ్య అంటూ సాగదీసింది వెంకాయమ్మ. బాలు ఆవిడ మాట పట్టించుకోకుండా తల్లి గదిలోకి వెళ్ళి లైట్ వేశాడు. అరుంధతి మోచేతిని కళ్ళ మీద పెట్టుకొని పడుకొని ఉంది. తల్లి మెలకుగా ఉండి కూడా తనని పలకరించడం లేదని బాలు లేత మనసు గాయపడింది. కళ్ళలో నీళ్లు చివ్వున ఊరాయి. అప్పుడప్పుడే మొలకెత్తుతోన్న పురుషత్వం దెబ్బతింది అవమానంతో. అయినా మనసు చంపుకొని అమ్మా అన్నాడు గొంతు పెగుల్చుకొని. అంది అరుంధతి కళ్ళ మీద చెయ్యి తీయకుండానే. బాలు ఏం మాట్లాడలేకపోయాడు. మౌనంగా ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. కొడుకు ఏం మాట్లాడకపోవడం గమనించి ఆమె చెయ్యి తీసి అప్పుడు చూసింది. బాలు తలదించు కూర్చున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఫుట్బాల్ కథ కొంత భాగం విన్నాం కదా. తర్వాయి భాగం ఒక చిన్న విరామం అనంతరం విందాము. చిటికలో వచ్చేస్తానే. ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
నమస్తే, దిస్ ఇస్ రజని. యు ఆర్ నౌ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరమూసి నేలపైన కథలే పలికేసి చిన్నారులైన మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 to 5 వరకు
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు అక్షరాల పూతోట కార్యక్రమంలోకి పునః స్వాగతం. మనం ఇప్పుడు శ్రీమతి మన్యం సారద గారు రచించిన ఫుట్బాల్ అనే కథను వింటున్నాం కదా. మరి బాలు తల్లి ఎందుకు పుట్టింట్లో ఉంటుంది గత 6 నెలలుగా? మరి వాళ్ళ వివరాలు, విషయాలు ఏంటి, అసలు ఈ కథలో ముఖ్యాంశం ఏంటి అనే విషయాలన్నీ కూడా కథ యొక్క ఈ భాగం విని తెలుసుకుందామా. బాలు తలదించు కూర్చున్నాడు. ఏమన్నారా అంది కాస్త కోపంగా. మొహం చూస్తే తెలియడం లేదు, తొంటి చేయి చూపించాడని అంది వెంకాయమ్మ వెటకారంగా. అరుంధతి కొడుకు వైపు కోపంగా చూసి, ఏరా బెల్లం కొట్టిన రాయిలా ఉలకవేంటి, మామ చెప్పింది నిజమేనా అంది. తన దగ్గర డబ్బు లేదట అన్నాడు మెల్లిగా. పెళ్లి మీద పెళ్లి చేసుకోవడానికైతే ఉందా ముష్టి మొహానికి అంది అరుంధతి కోపంగా. ఇంతకీ ఏమంటాడు అంది వెంకాయమ్మ అక్కడ సంగతులు తెలుసుకోవాలని మహా ఉత్సాహంగా. బాలుకి ఆ విషయాలు చెప్పడానికి చిరాగ్గా ఉన్నా చెప్పక తప్పలేదు. నా దగ్గరేముంది నీకు అంత పెద్ద చదువు చెప్పించడానికి, ఆస్తి అంతా మీ అమ్మ పేరునే ఉంది, ఆవిడ అడుగు. ఉన్న జీతంలో మనోవర్ తీర్చింది, మళ్ళీ ఈ సంసారాన్ని పోషించాలి అన్నారు అన్నాడు తలదించుకొని. చూసావా ఎప్పుడు నీ ఆస్తి మీదే వాడి కన్ను, నువ్వెందుకు చెప్పించాలి, కానీ రోడ్డు మీద పడేస్తే సరిపోతుందా? తండ్రిగా ఆ బాధ్యత వాడిదే అంది వెంకాయమ్మ కూతురు వైపు చూస్తూ. అరుంధతి కోపాగ్నిలో ఆజ్యంగా చేరాయి వెంకాయమ్మ మాటలు. అవును, తండ్రినని తేరగా చెప్పుకోగానే సరికాదు. ఈ వయసులో పెళ్లి మీద పెళ్లి చేసుకొని మీసాలకు రంగేసుకొని ఊరేగితే సరిపోదు. చచ్చినట్టు చదువు చెప్పించి సంసారాలు మోస్తే తెలుస్తుంది. వెళ్ళు, వెళ్ళి నాకేం అవసరం లేదని, ఈ ఆస్తి వాడి బాబు సొమ్ము కాదని, మా అమ్మ ఇచ్చిందని చెప్పు అంది అరుంధతి ఆవేశంగా లేచి కూర్చొని. బాలు తల్లివై పదోలా చూసి ఎల్లుండే ఆఖరి రోజు అన్నాడు. అవునరా, ఆ సంగతి నీ బాబుకి చెప్పు. కొడుకుని చిన్నప్పటి నుంచి డాక్టర్ చదివిస్తానని చివరికి టింగురంగా అని పెళ్లి చేసుకొని కులుకుతాడా? వెళ్ళి ఆయన పేకల మీదనే కూర్చో అంది అరుంధతి కసురుతున్నట్లుగా. బాలు జవాబు చెప్పలేదు. వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా అదిమిపెట్టడం వల్ల అతని మొహం జేవురించిపోసాగింది. అసలు మెతకదనం అంతా వీళ్ళో ఉంది, వయసు రాగానే సరా తండ్రిని నిలవేయలేవు, అంత చవటతనం కూడదు అంటూ వంత పాడింది వెంకాయమ్మ. బాలు ఏం మాట్లాడకపోవడంతో ఇక ఇద్దరికీ ఏమనాలో తోచలేదు. నువ్వు మాట్లాడేటప్పుడు అది ఉందా అంది అరుంధతి కొడుకు మొహంలోకి ఆరాగా చూస్తూ. బాలు అర్థం కాక తల్లి మొహంలోకి చూశాడు. అదేరా, నీ బాబు రెండో పెళ్ళం అంది వెంకాయమ్మ వివరిస్తున్నట్లుగా. బాలు ఉన్నదన్నట్లుగా తల ఊపాడు. అదేం అనలేదా? నా చదువుకు అప్పులు చేస్తే రేపు తనకు పెట్టబోయే బిడ్డలకి ఏం పెట్టాలి, న్యాయం ఆలోచించు అంది అన్నాడు బాలు మెల్లిగా. ఆహా, సతీ సావిత్రి, నా సంసారానికి నిప్పు పెట్టినప్పుడు లేదా ఈ తెలివి? నా బిడ్డలకి లేదా హక్కు? నువ్వు ఆ ముక్క అడగలేకపోయావురా నంగనాచి తుంగబుర్రని అంది అరుంధతి. బాలు అలాగే కూర్చున్నాడు. సర్లే, అన్నం తిన్నావా అంది అరుంధతి కొడుకు మొహాన్ని అప్పుడు తేరిపారా చూస్తూ. పద అయితే, అన్నం కూడా పెట్టి పంపలేకపోయాడా నీ బాబు? అందుకేరా ఏనుగంత తండ్రి కన్నా ఎలకంత తల్లి నయం అంటారు అంది వెంకాయమ్మ లేస్తూ. వద్దు అన్నాడు బాలు. ఏ అక్కర్లేదు, సరే పడుకో, పొద్దుటే వెళ్ళి అంతు తేల్చుకో అంది అరుంధతి. బాలు మంచం మీద శరీరాన్ని వాల్చాడే కానీ కంటి మీద కునుకు మాత్రం రావడం లేదు. చిన్ననాటి నుండి మెడిసిన్ చదవాలని ఎన్నో కలలు కన్నాడు, కష్టపడ్డాడు. ఎంట్రన్స్లో సీట్ వచ్చినా ఫీజు కట్టడానికి దెబ్బలాడుకుంటున్నారు తల్లిదండ్రులు. తల్లికి ఆస్తి అంతస్తుల పిచ్చి, తండ్రికి సావిత్రి పిచ్చి, ఈ రెండు తన భవిష్యత్తును కాల్చేస్తుంటే పిచ్చి పట్టి తిరుగుతున్నాడు 17 ఏళ్ల బాలు. బాధ్యత ఉందని ఆవిడగారు చెప్పాలా? నాకు తెలుసు కన్నందుకు నిన్ను చదివించాలని, కానీ స్తోమత లేక కదా చెబుతూ ఉంటా. కొడుకు డాక్టర్ అవుతుంటే ఏ తండ్రి సంబరపడడు? కానీ ఆ చదువు ఒకనాటికి తెగేదా? ఆ తర్వాత ఎండి అని, ఎంఎస్ అని ఏవేవో తగలడతాయి. అందుకే ఇది నా వల్ల అయ్యే పని కాదు. నిన్ను నడి సముద్రంలో ఏమీ వదిలేయ్యంలే, లక్షణంగా బీఎస్సీ చదువుకో, ఎలాగో తంటాలు పడి చెప్పిస్తాను అన్నాడు బాలు తండ్రి రామారావు. ఒక్కగానొక్క కొడుక్కి కూడా తీసి ఖర్చు పెట్టక ఆవిడ ఆస్తి అంతా ఉట్టుకట్టుకొని వేలాడుతుందా? ఎంత పంతమో మనిషికి అంది సావిత్రి కోపంగా. బాలు జవాబు చెప్పకుండా బయటికి వచ్చాడు. అతని మనసంతా శూన్యంగా, భావరహితంగా తయారైంది. తను ఎవరిని నిలదీసి అడగలేడు, పేచి పెట్టుకోలేడు. కష్టపడిన ఫలితం లేని శ్రమ మిగిలింది. బాలు ఉలిక్కిపడి వెనుతిరిగి చూశాడు. రఘు నిలబడి ఉన్నాడక్కడ. కంగ్రాచ్యులేషన్స్ రా, నీకు మెడిసిన్లో సీట్ వచ్చిందట శ్రీను చెప్పాడు. ఆ సంగతి తెలిసిన దగ్గర నుంచి మా నాన్న ఒకటే నస, పిల్లాడంటే బాలునే, మీరు ఉన్నారు అని. సర్లే, ఎక్కడికి బయలుదేరావు అన్నాడు. బాలు శుష్కంగా నవ్వి ఊరికే తోచక అన్నాడు. అయితే మా ఇంటికి వెళ్దాంరా, మా అమ్మ నేను చూడాలని తెగ కలవరిస్తోంది అన్నాడు రఘు బాలు చేతిని పట్టుకొని. రఘు వెంట నడిచాడు బాలు. రఘు తల్లి శకుంతల బాలుకి కాఫీ ఇచ్చి, నీకు మెడిసిన్లో సీట్ వచ్చిందట, చాలా సంతోషం నాయనా అంది. బాలు జవాబు చెప్పలేదు. దిగులుగా ఉన్న బాలు మొహంలోకి తదేకంగా చూసి, బాలు నేను విన్నది నిజమేనా అంది శకుంతల. బాలు ఆవిడవైపు అనుమానంగా చూశాడు. అదే, మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడని, మీ అమ్మ తాళరేవు వెళ్ళిపోయిందని. బాలు తలదించుకున్నాడు. పోన్లే బాబు, బాధపడకు, మీ అమ్మ అహమే ఇంతకు తెచ్చింది. అయినా రామారావు గారు ఇంత పని చేయకూడదు. ఎదిగిన నీ గురించి కొంచెం ఆలోచించాలి కదా అంది శకుంతల బాధగా. సర్లే, పెద్దాళ్ల గొడవలు వాళ్ళు పడతారు, నువ్వు తెలివైన వాడివి, లక్షణంగా చదువుకో, నీ దారి నీకు ఏర్పడుతుంది అంది ఓదార్పుగా. బాలుకి అప్పుడొచ్చింది తరలు తరలుగా దుఃఖం. వెక్కెక్కి ఏడుస్తున్న బాలుని చూసి నిర్ఘాంతపోయింది శకుంతల. ఆమెలోని తల్లి హృదయం కదిలిపోగా, ఏంటి ఏమైంది బాలు, చిన్న పిల్లాడిలా ఏడుస్తావా అంది దగ్గరకు తీసుకొని ఊరడింపుగా. బాలు పసిహృదయం కరిగి ప్రవహించింది ఆమె లాలనలో. ఏడుస్తూనే జరిగిన సంగతులు చెప్పాడు. శకుంతలమ్మ విషయం విని ఆశ్చర్యపోయింది. ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నావని అడగం, ఎవరి వ్యక్తిగత బాధలు వాళ్ళవి. అయితే ఒకటి, మన కుమ్ములాటలో పసివాడు నలిగిపోకూడదు. బాలు తెలివైనవాడు, మెడిసిన్లో సీటు రావడం అంటే మాటలు కాదు. వాడు చదువుని నాశనం చెయ్యొద్దని అడగటానికి మాత్రమే వచ్చాను రామారావు అన్నాడు రఘు తండ్రి శ్రీపతి. రామారావు మొహం ఎర్రబడింది. వాడు వీధిలో పంచాయతీ పెడుతున్నాడా అన్నాడు కోపంగా. అదే తొందరపాటు, మావాడిది మీవాడిది ఈనాటి స్నేహం కాదు. బాధ ఆపుకోలేక బయటపడితే మా ఆవిడ అడిగి రమ్మంది అన్నాడు శ్రీపతి. మీకు కూడా తెలుసు శ్రీపతి గారు అరుంధతి అహం, ఏనాడు నన్ను భర్తగా గౌరవించి ఎరగదు, కంచంలో అన్నం వడ్డించి ఎరగదు. దానికి తోడు ఆవిడ తల్లి వెంట ఉండి పెత్తనం చేసేది. ఆస్తి ఉందని నన్నొక పూచిక పుల్లలా తీసిపారేసేది. ప్రేమకు మొహం వాచిన నేను నన్ను ప్రేమించిన ఈ సావిత్రిని ఈ వయసులో కట్టుకోవడం మీకందరికీ ఎగతాళిగా ఉండొచ్చు అన్నాడు రామారావు బాధగా. ఆ సంగతులు అడగడానికి రాలేదు రామారావు. బాలు సంగతి మీరంతగా గట్టిగా చెబుతున్నారు కాబట్టి ఓ కండిషన్ మీద అయితే బాలుని చదివిస్తాం అంటూ తనంతట తాను బయటకు వచ్చింది సావిత్రి. శ్రీపతి ఆమె వైపు చూశాడు. బాలు చదువు పూర్తి కాగానే ఉద్యోగం రాగానే 10 సంవత్సరాల సంపాదన మాకే ఇస్తానని బాండ్ రాసివ్వాలి. ఆమె మాటకి నిశ్చేష్టుడయ్యాడు శ్రీపతి. అవునండి, అవసరం తీరాక ఆవిడ గారు కొడుకుని ఎగరేసుకుపోతే మాకు వడ్డీలు ప్లస్ అప్పు మిగులుతాయి. ఈ కండిషన్కి ఒప్పుకుంటే తల తాకట్టు పెట్టి చదివిస్తాం అంది సావిత్రి నిక్కచ్చిగా. నీ అభిప్రాయం ఇదేనా రామారావు అన్నాడు శ్రీపతి రామారావు వైపు చూస్తూ. ఈ అభిప్రాయంలో తప్పేమీ కనిపించడం లేదు అంటూ భార్యను సపోర్ట్ చేశాడు రామారావు. చచ వాళ్ళు మనుషులు కాదే, కన్నబిడ్డ రక్తమాంసాలతో ఆటలాడుతున్నారు. కొడుకు తండ్రికి బాండ్ రాయాలట, ఎప్పుడైనా విన్నావా ఈ వింత అన్నాడు శ్రీపతి భార్యతో. అక్కడ జరిగిన సంగతులు విని మ్రాన్పడి కూర్చున్నాడు బాలు. పోనీ రాసియ్యనివ్వండి, వాడు చదువు అయిపోవడమేగా ముఖ్యం అంది శకుంతల. నేను అదే అనుకున్నాను, కానీ బొత్తిగా 10 ఏళ్ల సంపాదనంతా కోరుతోంది ఆ సావిత్రి. బాండెడ్ లేబర్ కూడా ఇంత హీనంగా చూడబడరేమో అన్నాడు శ్రీపతి బాధగా. మీ అమ్మకి కూడా ఓ మాట చెబితే మంచిదేమో అంది శకుంతల బాలు వైపు చూస్తూ. బాలు జవాబు చెప్పలేదు. మాట వరుసకి చెప్పాలిగా, ఎంతైనా తల్లి కదా, ఆనక విరుచుకుపడుతుంది, చెప్పిరా బాలు. బాలు యాంత్రికంగా లేచి వెళ్తుంటే రఘు గుమ్మం దాకా అనుసరించి, రేపు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది, తప్పకుండా వెంటనే వచ్చే, నువ్వు లేకపోతే మన టీం ఓడిపోతుంది అన్నాడు బతిమలాడుతున్నట్లుగా. బాలు తల ఊపాడు. వీల్లేదు, నీ చేత పశువులో బాండ్ రాయించుకుంటాడా, నువ్వు ఒప్పుకోవడానికి వీల్లేదు అంటూ అరిచింది అరుంధతి. ఇంత అన్యాయం ఎక్కడా చూడలేదు, ఎవరికోసం చెప్పిస్తాడు, 4 పెద్ద మనుషుల చేత అడిగిద్దాం, అందరూ ఇంత గట్టి పెడితే కానీ బుద్ధిరాదు వెధవకి అంటూ గించుకుంది వెంకాయమ్మ. బాలు నిర్లిప్తంగా బయటకు వచ్చాడు. అతను ఫీజు కట్టాల్సిన ఆఖరి రోజు ఈ రోజుగా మారడానికి ఇంకా ఎన్నో గంటల వ్యవధి లేదు. బాలు ఎంతకీ రాకపోయేసరికి మ్యాచ్ మొదలైంది. బాలు లేని టీం డల్గా ఆడుతోంది. రఘు ఒక కంటితో బాలు కోసమే చూస్తూ ఆడుతున్నాడు. రఘు తన్నిన బంతి గాల్లోకి లేచి కనిపించినంత ఎత్తుకు ఎగిరి అనుకోనంత దూరం వెళ్ళి ప్లేగ్రౌండ్ దాటేసి పక్కన ఉన్న మల్లెపూల తోటలోని దిగుడు బావిలో పడింది. బాలు కోసం పరిగెత్తిన వాళ్ళు బావిలోకి తొంగి చూసి నిలువుగుడ్లేసి కెవ్వున అరిచారు. ఆట ఆగిపోయింది. నిమిషంలో బావి చుట్టూ జనం క్రిక్కిరిసిపోయారు. బాలు శవం బంతితో పాటు బంతిలా తేలుతోంది. బాలుతో పాటు కలిసిమెలిసి చదివిన పిల్లలు కార్చిన కన్నీరు బావిలోని నీటి మట్టం పెరిగిందా అన్నట్లు బాలు శవం అందరి కళ్ళలోనూ భూతద్దంలో చూసినట్లు కనిపిస్తోంది హృదయ విదారకంగా. ఇది ఫ్రెండ్స్ ఫుట్బాల్ కథ. మనసు చాలా భారమైపోయింది కదా. తల్లిదండ్రులు పిల్లల్ని కని విడిపోయాక ఆ పిల్లలు వాళ్ళ మధ్య వాళ్ళ గొడవల మధ్య పడి ఎలా నలిగిపోతారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా నాశనం అయిపోతుంది అని చెప్పడానికి ఇది నిజంగా ఒక ఉదాహరణ. ఇలాంటి సంఘటనలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. శారద గారు ఎప్పుడు చెబుతారు, తను చూసిన సంఘటనల్ని తను చదివిన అంటే పేపర్లలో చదివిన సంఘటనలు, న్యూస్లో విన్న సంఘటనలు లేదా తెలిసిన వారు చెప్పుకోగా విన్న ఒక సంఘటనని ఆధారంగా తీసుకునే కథని అల్లుతాను నా మస్తిష్కంలో కథ రూపుదిద్దుకుంటుంది అని. నిజంగా తల్లిదండ్రులు విడిపోయి పిల్లలు ఎంతోమంది బాధపడుతున్నారు. నిత్య జీవితంలో మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఈ కథలో బాలు జీవితం నిజంగా అన్యాయం అయిపోయింది. మరి కథలో బాలు జీవితం అన్యాయం అయిపోతూనే మనసు ఇంత ఆర్ద్రమైపోయింది. మరి నిజ జీవితంలో ఎంతోమంది పిల్లల జీవితాలు భవిష్యత్తు శిథిలం అయిపోతున్నాయి. కనీసం ఇలాంటి కథలు విన్నప్పుడైనా తల్లిదండ్రులు పిల్లలు పుట్టకముందే విడిపోండి, విడిపోతే పిల్లలు పుట్టాక వాళ్ళ బాధ్యతల్ని గాలికి వదిలేసి నేనే చదివించాలా నువ్వే చదివించాలా అనే పంతాలకు పోయి బాగా చదువుకునే పిల్లల జీవితాశయాన్ని లక్ష్యాన్ని నాశనం చేసేసి వాళ్ళ సుఖం వాళ్ళ దారి వాళ్ళ పంతాలు చూసుకుంటే భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇది పెద్దలందరూ గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం. ఇవి ఈ వారం కథలు. వచ్చే వారం మరో రెండు కథలతో మీ ముందుకు వస్తాను. అంతకన్నా ముందుగా ఈ కథ ఎందులో ప్రచురించబడిందో చెప్పలేదు కదా. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 14/9/1988 ప్రచురించబడింది. ఇది ఈనాటి అక్షరాల పూదోట. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి పలుకుతూ మీ నుండి సెలవు తీసుకుంటోంది నమస్సులతో మీ ఆర్జే గిరిజ పీసపాటి. ఆల్వేస్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి అక్షరాల పూదోట కార్యక్రమం. నవంబర్ 26, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.